ఈ విషయంలో పెద్దలు కథ చెప్పారు, ఆ కథ చెబుతున్నా విను అని హిరణ్యకశిపుడు చెప్పిన గొప్ప కథ అది. సుయజ్ఞోపాఖ్యానం అంటారు దాన్ని. పూర్వం ఉశీనరం అని ఒక దేశం ఉన్నది. ఈ ఉశీనర దేశాన్ని మహాత్ముడు సుయజ్ఞుడు అని ఒక రాజు పాలించేవాడు. ఆయనకి బోలెడంతమంది భార్యలు, ఎంతోమంది పిల్లలు, మంత్రులు, సేనాపతులు, ఇంకా ఎందరో హితులు, సైనికులు ఉండేవారు. చాలా కాలం సుఖంగా జీవించాడు ఆయన. హఠాత్తుగా శత్రువులంతా కుమ్మక్కై కొన్ని వేల మంది, లక్షల మంది శత్రువులు కలిసికట్టుగా వచ్చి దాడి చేశారు ఈ రాజుగారి మీద. రాజుగారు వాళ్లతో యుద్ధం చేసి చివరికి వాళ్ళ బాణాలు గుండెల్లో గుచ్చుకుని కుప్పకూలి చచ్చిపోయాడు. యుద్ధరంగంలో బాణవుల దెబ్బలకి చచ్చిపోయాట ఆయన. గుండెల్లోనూ, మరో పక్కన వక్షస్థలం మీద, పొట్ట మీద, చేతుల్లోనూ బాణవులు గుచ్చుకుని అందులోంచి ఇంకా నెత్తురు వస్తూనే ఉంది. అప్పుడే చచ్చిపోయిన తాజా శవం కదా, తాజా శవంలో నుంచి ఇంకా నెత్తురు కొంచెం కొంచెం కారుతూ ఉండగా ఆయన యుద్ధభూమిలో ఇలా వెళ్ళకిలాబడి చచ్చిపోయాడు. శత్రువులు వెళ్ళిపోయారు. ఈ రాజుగారి భార్యలు పిల్లలు వచ్చారు. అందులో భార్యలు కదండి, భార్యలకి భర్త ఎటువంటి వాడైనా వాడి మీద ప్రేమ ఉంటుంది పాప అనమాట. అందుకని వాళ్ళంతా వచ్చి ఆ చచ్చిపడిన రాజుగారి కళేబరం మీద పడి తరచుగా కారుతున్న రక్తం, గుండెల్లో గుచ్చుకున్న బాణాలు, డొక్కల్లో విరిగిపోయిన కత్తి ముక్కలు ఇవన్నీ చూచి ఇలా గుండెలు బాదుకుని ఏడవడం మొదలుపెట్టారు. యావండో అయిపోయారా అని ఏడవడం మొదలెట్టారు. బతికొండగా అన్నం పెట్టినా పెట్టకపోయినా చచ్చాక మాత్రం ఏడుపులు వస్తాయి కదా, అందుకని పదే పదే ఏడ్చారట. ఎంత ఏడ్చారండి వాళ్ళు. స్రస్తాకంపిత దీర్ఘకేశములతో సంచిన్న హారాళితో హస్తాబ్జంబులు సాచి మోదుకొనుచున్ హా నాథయంచున్ బహు ప్రస్తావోక్తులతోడ ఏడ్చిరి వగం ప్రాణేశు పాదంబులం అస్తోకస్తన కుంకుమారుణ వికీర్ణాశ్రంబు వర్షంపుచున్. వాళ్ళు భర్త కళేబరం మీద పడి ఈ చేతులతో గుండెను బాదుకుంటూ మోదుకుంటూ, హా నాథ మహారాజా, యుద్ధరంగంలో పడి కింద చచ్చిపోయావా, మెత్తని పరుపు మీద పడుకుని కూడా ఇంకా మెత్తగా లేదు, అడుగుని ఏవో ఉన్నాయి గుచ్చుకుంటున్నాయి, ఇసుక రేణువులు గుచ్చుకుంటున్నాయి, దోమలు కుడుతున్నాయి అని మెత్తని పరుపుకి వంక పెట్టేవాట. పరుపు మీద పడుకుంటే కూడా నిద్ర పట్టదే, ఇప్పుడు కటిక నేల మీద ఎలా పడుకుని నిద్రపోతున్నావో రాళ్ల మీద అన్నారు. అప్పుడు బాగా నిద్రపడుతుండే. శరీరంలో ప్రాణం ఉన్నప్పుడు మంచి మంచి మంచాల మీద పడుకున్నా నిద్ర పట్టదు, కానీ ఢామ్ అన్నాక మాత్రం ఇక వాడికి రాళ్ళు లేవు, ముళ్ళు లేవు, దర్జాగా నేల మీద పడుకుని ఉంటాడు పాపం. అదే తలుచుకునే వాళ్ళు, ఎలా నిద్రపోతున్నావు నువ్వు అని వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఈ మెడలో గొలుసులు ఉన్నాయట, రకరకాల హారాలు. ఈ హారములు ఒకదానికొకటి తగిలి గల్లు గల్లుని శబ్దం చేస్తున్నాయట. పూర్వం వక్షస్థలం మీద కుంకుమ రాసుకునేవారు. వక్షోజాలకి తప్పనిసరిగా ముత్తైదువులు కుంకుమ రాసుకోవాలి. మీకు కొన్ని మంత్రశాస్త్రాలు ఉన్నాయి, అందులో వామకేశ్వర తంత్రం అని ఒక తంత్రం ఉంది. అందులో ఏమన్నారో తెలిసిన, స్త్రీ ముత్తైదువుగా శరీరం విడిచిపెట్టాలంటే 5 స్థానములలో కుంకుమ ధరించాలి అన్నారు. అందులో ఒకటి ఈ పాపిట బొట్టు. పాపిడిలా తీసి, పూర్వం ఆడవాళ్ళు జుట్టు నోటు ఉండేది, ఆ జుట్టుని వెనక్కి దువ్వుకుని జడని వేసుకునేవారు. కత్తిరించుకునేవారు కాదు, విరబోసుకుని ఉత్తిష్టంతో భూత పిశాచాహ అని పిశాచల్లా తిరిగేవారు కాదు. అందుకని చక్కగా జడ వేసుకున్నప్పుడు ఇక్కడ పాపిడి తీసి ఇక్కడ కాస్త బొట్టు పెట్టుకునేవారు. ఇది ఒక స్థానం. తర్వాత కనుబొమ్మల మధ్య, ఆ తర్వాత ఈ ముచ్చిలి గుంట దగ్గర కంఠస్థానం, 4వది వక్షస్థలం, 5వది నాభి. ఈ పంచస్థానములందు కుంకుమ ధరించిన స్త్రీకి వైధవ్యము రాదు అని శివుడు పార్వతికి చెప్పాడు. అందుకని పూర్వం స్త్రీలు ఈ పంచస్థానముల యందు కుంకుమ ధరించేవారు. వీళ్ళంతా వక్షస్థలం మీద కుంకుమ ధరించారు. ఇప్పుడు కన్నీళ్లు కారుస్తుంటే ఈ కన్నీళ్లు వచ్చి వక్షం మీద పడి ఈ వక్షం మీద ఉన్న కుంకుమతో కలిసిపోయి ఆ నీరు రాజుగారి కాళ్ళ మీద పడుతున్నాయట. ప్రాణేశు పాదంబులన్, ప్రాణేశ్వరుడి పాదాల మీద ఈ కన్నీళ్లు పడుతున్నాయి. ఇప్పుడు ఎలా ఉందా కన్నీరు? కన్నీరు ఏకధాటిగా వచ్చి కుంకుమతో కలిసి ఈ కుంకుమతో పాటు ఎర్రని నీరు పడుతూ ఉంటే ఈ ఆడవాళ్ళు ఏడుస్తుంటే కళ్ళల్లోంచి నెత్తురు వస్తుందేమో, రక్తం కన్నీరుగా కారుస్తున్నారేమో అన్నట్టుగా ఉందట. అస్తోకస్తన కుంకుమ అరుణ వికీర్ణ అశ్రంభు వర్షింపుతుంది. ఏం అద్భుతమైన వర్ణనండి అది. అలా ఏడ్చారట వాళ్ళు. ఇంకా బహుప్రస్తావోక్తులతోడ ఏడ్చిరి, ఇక్కడుంది అసలు కవిత్వం. ఈ చచ్చిపోయినప్పుడు ఎక్కడ లేనివన్నీ గుర్తుకొస్తాయి అనమాట. బతికొండగా ఏం మాట్లాడడం కానీ ఇక చచ్చిపోయినప్పుడు పాత రోజులు గుర్తుకొచ్చి, మీరు ఎంత మంచివారండి, అరటి పండు పట్టుకొచ్చి తొక్క మీరు తిని పండు బాగు పెట్టేవారు, వా ఇడ్లీ ఉంటే ఇద్దరం చెరు అరడదని ఇడ్లీ తినేవాళ్ళం, ఇప్పుడు ఆ డదన ఇడ్లీ నేను ఒక్కదాన్ని ఎలా తినగలనండి మీరు లేకపోతే, ఇలాగ పాతవన్నీ గుర్తుకొస్తాయనమాట. అప్పుడు చీర తెమ్మంటే తెచ్చాడు కాదు, ఇది తెచ్చాడు కాదు, ఇవన్నీ తలుచుకొని తలచుకొని ఆ ప్రాచీన కాలపు బంధములన్నీ గుర్తుకు తెచ్చుకొని ఏడవడం మొదలు పెట్టారట. ఇవి బహుప్రస్తావాలన్నమాట. నిజంగా పోయినప్పుడు కొంచెం ఎక్కువ మంది చెడ్డ కంటే మంచిగా తలుచుకుంటారనమాట. ఎంత మంచివాడు, ఎప్పుడు వెళ్ళినా కాస్త టీ ఇచ్చేవాడు, ఇప్పుడు ఆ ఇంటికి వెడితే టీ ఇచ్చేది ఇక్కుంటుందా అని టీ కోసం ఏడొస్తారు కొందరు. సరే ఎలా అయితేనే మొత్తం మీద కంటిన్యూ పెట్టుకుని ఏడవడం మొదలు పెట్టారట. అనగా నిన్ను ఉసీనర దేశమునకు రాజుగా చేసిన బ్రహ్మదేవుడు ఎంత నిర్దయుడా, ఇవాళ నిన్ను దుర్మార్గపు మరణానికి గురి చేశాడా, ఈ బ్రహ్మగారికి జాలి లేదు, బ్రహ్మ రాసిన రాత వల్లే కదా నువ్వు చచ్చిపోయావు అని మధ్యలో బ్రహ్మను తిట్టారు. ఇలా వీళ్ళు ఏడుస్తూ ఉంటే ఈ రాజుగారు యుద్ధంలో చచ్చిపోయాడు కదా, అందుకని ఆయన ప్రాణం తీసుకుపోవటానికి యముడు స్వయంగా వచ్చాడు. యముడు కొంతమంది ప్రాణములు తీసుకుపోవడానికి తానే వస్తాడు. అందులో యుద్ధంలో ఎవరైనా చచ్చిపోతేట ఆ వీరుణ్ణి వీరస్వర్గానికి పంపాలి. వీరస్వర్గం అంటే ఈ ఇంద్రుడున్న లోకం కాకుండా వేరే స్వర్గం మరొకటి ఉంటుంది, ఆ లోకం తాత్కాలిక స్వర్గం, అది ఇంద్రుడి యొక్క స్వర్గానికి పక్కనే ఉంటుంది. ఈ లోకానికి వెళ్ళాలంటే సూర్యుడి యొక్క బింబం ఉంటుంది కదా, ఈ సూర్యబింబాన్ని ఛేదించుకుని అందులోంచి వెళ్ళాలట. మార్తాండ మండల భేదం చేసుకుని వెళ్ళాలి, అదొక నియమం. యముడు వచ్చి ఈ ప్రాణమును ఒక అందమైన శరీరంలో ప్రవేశపెట్టి ఈ శరీరాన్ని తీసుకుని సూర్యబింబం మధ్యలో నుంచి వీరస్వర్గంలో ప్రవేశపెడతాడు చచ్చినవాణ్ణి. అందుకే తెనాలి రామకృష్ణుడు కృష్ణదేవరాయల మీద ఒక అద్భుతమైన పద్యం రాశాడు. కలనంతావక ఖడ్గ ఖండిత రిపుక్ష్మాభర్త మార్తాండ మండల భేదం బొనరించి ఏగునడ తన్మధ్యంబునన్ హారకుండలకేయూర కిరీట భూషితుని శ్రీ నారాయణుంగాంచి లోకలగం వరుచునేగే నీవయను శంకన్ కృష్ణరాయాధిప. శ్రీకృష్ణదేవరాయలు ఒకటి చంపేట, ఆ చచ్చినవాడు వీరస్వర్గానికి పోతున్నట్ట. వీరస్వర్గానికి వెళ్ళేటప్పుడు సూర్యుడిని ఛేదించుకుని ఆ మండలం మధ్యలోంచి వెళ్ళాలి. సూర్యుడు కూడా నారాయణుడేగా, అక్కడ సూర్యుడు నాలుగు చేతులతో మెడలో హారం కుండలాలు కేయూరాలు శంఖచక్ర గదాపద్మాలు ధరించి నీలంగా దర్శనమిచ్చాట. ఆ సూర్యుడి యొక్క మండలంలో ఉన్న సూర్యనారాయణ మూర్తిని చూచి ఈ చచ్చి వీరస్వర్గానికి వెడుతున్నాడు మళ్లీ కంగారు పడి పారిపోయాడు. ఎందుకని, కృష్ణరాయలు భూలోకంలో నన్ను చంపాడు, ఆ రాయలు మళ్ళీ ఇక్కడికి వచ్చాడురా బాబు అనుకున్నట్ట. అంటే కృష్ణరాయ నువ్వు సాక్షాత్తు కృష్ణుడివి, నీ చేతిలో చచ్చిన వాడు వీరస్వర్గానికి పోతూ అక్కడ సూర్యుని చూచి కూడా మళ్ళీ నువ్వే అని అనుకుని భయపడి పారిపోతున్నాడు, ఏం పరాక్రమం నీది అని తెనాలి రామకృష్ణుడు కృష్ణరాయల్ని వర్ణిస్తాడు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే వీరస్వర్గమునకు ఎప్పుడు మార్తాండ మండల భేదం చేసుకుని వెళ్ళచ్చు, అలా వెళ్ళాలి. అందువల్ల యముడు వచ్చాడు. వచ్చి ఇతడి ప్రాణం బయటికి తీయడానికి ప్రయత్నిస్తూ అంటే చచ్చిపోయిన కొంతసేపు తర్వాతే ప్రాణం బయటికి తీయాలి యముడు. ఎప్పుడూ కూడా యుద్ధరంగంలో చచ్చిన వాడి వెంటనే ప్రాణం బయటికి తీయకూడదు, అది ఆయనకి నియమం. అందుకని కాసేపు వెయిట్ చేసి వాడి శరీరం బాగా చల్లబడిపోయాక నెత్తురు కారడం ఆగాక గడ్డగట్టాక అప్పుడు వాడి ఆత్మ బయటికి తీసి దానిని ఒక దివ్య శరీరంలో ప్రవేశపెట్టి స్వర్గానికి పట్టుకుపోదామని వచ్చాడు. ఈ ఆడవాళ్ళేమో ఏడుస్తున్నారు, పాదాలు పట్టుకుని గుండెలు బాదుకుంటున్నారు, ఈ ఆభరణాలు కలిసిపోయి శబ్దం చేస్తున్నాయి. అప్పుడు యముడు జాలిపడి ఓ చిన్న పిల్లవాడి వేషం వేసుకున్నాడు, బాలవేషం వేసుకుని ఈ ఆడవాళ్ళ దగ్గరకు వచ్చాడు. ఓ స్త్రీమూర్తులారా, మిమ్మల్ని చూస్తే నాకు జాలి వేస్తుంది, ఎందుకో తెలుసిన, మీరు ఎంత ఏడ్చినా మీ ఏడుపులు వాడికి వినపడవేక, ఇంత పూర్వం మీతో కలిసి కాపరం చేసినవాడు, మీతో కలిసి ఆహారం తిన్నవాడు, మీతో కలిసి ఎన్నో రకాల వినోదములు మొదలైన వాటితో పొద్దుపుచ్చినవాడు, వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు, ఇప్పుడున్నది కేవలం కట్టె, ప్రాణం లేనిది, అది కదలదు వినదు మాట్లాడదు, మీరు ఎంత ఏడిస్తే ఉపయోగం ఉంది. ఏడవడం వల్ల వాడు బ్రతికేటట్టయితే 1000 ఏళ్ళు ఏడవచ్చు, కానీ మీరు ఎంత ఏడ్చినా ఇక వాడు బ్రతికిరాడు, పైగా మీరు ఏడుస్తున్న ఈ కొంచెం సమయంలో మీ ఆయువు కూడా తీరిపోయింది. ఓ పావు గంట ఏడ్చారనుకోండి, వీళ్ళ ఆయుద్ధంలో పావు గంట గడిచిపోయినట్టేగా. అంటే మీ ఆయువు, సుఖంగా గడపవలసిన పవిత్రంగా గడపవలసిన ఆయువు ఏడుపులో వ్యర్థంగా ఓ పావు గంట గడిచిపోయింది. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము, దేహి పుట్టుచున్ చచ్చుచున్నుంట చూచెదరు చావకమా నెడువారి భంగి. చచ్చిన వానికేడ్చెదరు చావున కొల్లక డాగవచ్చునే, ఎచ్చట బుట్టే అచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి. ఈ జనాన్ని చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది, నవ్వు వస్తుంది. ఎందువల్ల? ప్రతి వ్యక్తి తన కళ్ళ ముందు ఒక వ్యక్తి పుట్టడం, వాడు పెరగడం, ముసలివాడవడం, శరీరం విడిచిపెట్టడం, ఇది చూస్తూనే ఉంటాడు. తన కళ్ళ ముందు ఎంతోమంది పుట్టి చావడం చూచినా తాను మాత్రం చావనట్లుగా నేను ఇక్కడే ఉంటాను, శాశ్వతంగా ఉంటాను అని తనను మాత్రం మృతుడిగా భావించడు. చచ్చిన వాడి కోసం ఏడుస్తాడు, ఏడ్చేలోపు వీడి ఆయువు కూడా తీరిపోతుంది. అది తెలుసుకోలేక ఈ పిచ్చివాళ్ళు నిరంతరం మరణించిన వాడి కోసం ఏడుస్తూ ఉంటే నాకు నవ్వు రాకేమవుతుంది? వయసు వెర్రి పిల్లలారా, మీరు వీడి కోసం ఏడుస్తూ ఉండేలోపు మీ మృత్యువు కాసుకొచ్చి మిమ్మల్ని పట్టుకుపోతుంది. ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోవాలి. పద్మాకర్ అనేవాడు ఉపన్యాసం చెప్పడానికి మైసూరు వచ్చాక 7వ రోజు అయిపోయాక వెళ్ళిపోవాలి, వాడింటికి వాడు వెళ్ళిపోవాలి. ఇక్కడే ఉండిపోవడం కుదరదు. ఒకవేళ ఉండిపోతానని అన్నా వాళ్ళు ఉండనివ్వకపోవచ్చు, లేదా స్వామీజీకి అభిమానం కలిగి ఉండమన్నా ఈ దిక్కుమాలాడు ఉండలేకపోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళిపోవాలి తప్పదు. ఎచ్చట బుట్టే అచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి. వీడు ఏదో లోకం నుంచి ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి తప్పదు. కాబట్టి ఏడవకండి. దీనికి ఉదాహరణ చెబుతున్నాను. పూర్వం ఒక అరణ్యంలో కొన్ని పక్షులుండేవి. ఆ పక్షులు చెట్ల మీద ఉండేవి. అందులో ఒక కుళింగ పక్షుల యొక్క జంట ఉన్నది. ఈ కుళింగ పక్షులు కొరరి అంటారు వీటిని, తీతువులు పిట్టలు లాంటివి అనమాట. ఇవి పెద్ద పెట్టును అరుస్తాయి. ఈ పిట్టల్లో ఒక పిట్ట ఆడ, ఒకటి మగ. ఈ రెండు అడవిలో ఓ చెట్టు మీద గూడు కట్టుకున్నాయి. అందులో గుడ్లు పెట్టాయి. ఆ గుడ్లని పొదిగాయి, అవి పిల్లలయ్యాయి. ఆ పిల్లలకి రోజు ఆడపిట్ట మగపిట్ట కొంచెం ఆహారం పట్టుకొచ్చి రోట్లో వేస్తూ ఉండేవి. ఇలా ఉండగా ఒకనాడు పొద్దుటే వేటగాడు ఒకడు వచ్చాడు. ఈ బోయవాడు ఆడపిట్టని బాణం పెట్టి పట్టును కొట్టేశాడు. అది కింద పడి కుప్పకూలిపోయి చచ్చిపోయింది. అప్పుడు ఈ మగపిట్ట గుండెలు బాదుకుని ఏడుస్తూ, అయ్యో భార్యామణి, నీకు ఇంత అకాలంలో మరణం వచ్చిందా? ఈ పిల్లల సంగతి ఏం చేసావు? వాళ్ళకి చెప్పా పెట్టకుండా చచ్చిపోతావా? రెక్కలు రావు పిల్లలకు రేపటి నుండి మేతగానమిం బొక్కుతునున్నవి. ఈ పిల్లలకి రెక్కలు రాలేదు, వాటికి రోజు నువ్వే ఆహారం పట్టుకొచ్చి పెడుతున్నావు. అవేమో గూట్లో, మా అమ్మ ఇటు నుంచి వస్తుందా, ఇటు నుంచి వస్తుందా, ఇటు నుంచి వస్తుందా, ఇటు నుంచి వస్తుందా అని నల్దిక్కులు చూచుచున్నవి. అతి దీన తన్నెట్లు భరింతునకట. నాలుగు దిక్కులు కలయదిరిగి చూస్తున్నాయి ఈ పిట్టలు, చంటి పిట్టలు, బుల్లి పిట్టలు, రెక్కలు రాని పిట్టలు. అమ్మ లేకపోతే ఎంత దుఃఖం పొందుతాయి అవి. దీనంగా ఎదురు చూస్తున్న ఆ పిట్టలకి నువ్వు రేపటి నుంచి కనబడవు, వాటికి పొట్ట నిండా అన్నం పెట్టవు, వాటిని నేను ఎలా పెంచను అని పిల్లల్ని తలుచుకుని, చచ్చిపోయిన భార్యని తలుచుకుని వగచి వగచి అక్కడి నుంచి వెళ్ళలేక ఆ చచ్చిన పిట్ట చుట్టూత గిరికీలు కొట్టిందిట, ఎగరడం మొదలుపెట్టింది. ఎంతలో ఏం చేశాడు ఈ బోయేవాడు? కుంఠిత నాదముతోడను కంఠము శోషింపవగచు ఖగమును హననోత్కంఠుడగు కిరాతుడ కుంఠితగతినేసినొక్క కోలన్ కోలన్. గొంతుకు ఎండిపోతూ ఉండగా, అంతకంతకి అరిచెరిచి గొంతుకు తగ్గిపోగా, కన్నీళ్లు పెట్టుకుంటూ భార్యామణి కోసం ఈ పిట్ట ఏడుస్తూ, ఆ పిట్ట చుట్టే కూలిపోయిన పిట్ట చుట్టే తిరుగుతూ ఉంటే ఈ దుర్మార్గుడు ఇంకో బాణంతో దాన్ని కొట్టేశాడు. మగపిట్ట కూడా కింద పడి చచ్చిపోయింది. ఆ బోయవాడే మృత్యుదేవత. ఆ పిట్టలే ఈ సంసారంలో ఉన్న దంపతులు, ఆ పిల్లలే మీ పిల్లలు. ఇది గ్రహించండి. మీరంతా చచ్చిన మీ భర్త కోసం ఏడుస్తున్నారు, ఈలోపు మృత్యువు పొంచి ఉండి మిమ్మల్ని హరిస్తుంది. ముందు వెనుక తప్ప ఎప్పుడో ఒకప్పుడు మృత్యువుకి అందరం కూడా అతిథులం కావలసిందే. ఇవాళ ఆయన పోయాడు, రేపు మీరు, ఆ తర్వాత మీ పిల్లలు, అలా ఈ సృష్టిలో ప్రతి వ్యక్తి పుట్టి తిరిగి యముడి దగ్గరికి పోవలసిందే, మరణం పొందవలసిందే. అందుకే ఈ జీవికి మర్త్యుడు అని పేరు. మృత్యు అస్తి ఇతి మర్త్యః, మనకి మృత్యువు ఉన్నది గనక మనల్ని మర్త్యులు అన్నారు. గుర్తుపెట్టుకోండి, మర్త్యుడు అనే శబ్దమునకు మృత్యువును పొందువాడు. కాబట్టి మృత్యువు పొందక తప్పదు. ఇంకా ఏడవకండి, ఆయనకి చెయ్యవలసిన కర్మకాండలు చెయ్యండి, మీ ఇంటికి పోయి భగవన్నామం చెయ్యండి, హరిని తలుచుకోండి, హరిలోకానికి పోతారు అనగానే వాళ్ళు జ్ఞానోదయం పొంది ఏడవడం ఆపి భర్తకి కర్మకాండలు చేసి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఎప్పుడు ఒకప్పుడు ఎవరైనా చావక తప్పదనే సత్యం గ్రహించారు. కాబట్టి అమ్మా, మీరు కూడా సుయజ్ఞుడి కథ, కుళింగ పక్షుల యొక్క కథ విన్నారు గనక తమ్ముడి కోసం ఏడవకండి, ధైర్యంగా ఉండండి, ఈ మరదళ్ళని నువ్వు ఓదార్చు, పిల్లల్ని రక్షించు అని తల్లికి చెప్పి ఓదార్చి, ఇంత చెప్పిన వాడు భయంకర ద్వేషంతో హరిద్వేషంతో హరిని చంపకుండా వెనక్కి రాను అని శపథం చేసి మందర పర్వతానికి వెళ్ళిపోయాడు. మందర పర్వతం మీద ఎడమకాలి బొటనవేలు నేల మీద పెట్టి, ఈ కుడికాలు మోకాల మీదకి చేర్చి, రెండు చేతులు పైకెత్తి ఊర్ధ్వబాహుడై బ్రహ్మదేవుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు. ఓం హిరణ్యరేతసే బ్రహ్మదేవాయతే నమో నమః అనుకుంటూ జపం చేయటం మొదలెట్టాడు. బ్రహ్మ ద్వారా వరాలు పొంది హరిని సంహరించాలనుకుని అలా ఒంటికాలి మీద నిలబడి రెండు చేతులు ఇలా పైకెత్తి మరీ జపం చేయటం మొదలెట్టాడు. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు వాడు. ఇక్కడే మనకు అనుమానం రావాలి, 100 దివ్య సంవత్సరాలు వాడు తపస్సు చేస్తే అతను తపస్సుకు వెళ్లే సమయానికి అతని భార్య లీలావతి గర్భవతి. మరి ప్రహ్లాదుడు 5 ఏళ్లవాడు ఎలా అయ్యాడు? చాలామందికి అనుమానం ఉందండి, ప్రహ్లాదుడి గురించి భాగవతంలో పదే పదే పంచాబ్దముల వాడు అంటున్నారు. హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్లే నాటికి వాళ్ళ ఆవిడ గర్భవతి. హిరణ్యకశిపుడు 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడని భాగవతమే చెబుతోంది. 100 దివ్య సంవత్సరాలు తపస్సులో ఉండగా ఈ పుట్టినవాడికి 5 ఏళ్ళు ఎలాగా? అంటే లీలావతి ఒక కఠోర నియమం పెట్టుకుందిట, నా భర్త తపస్సులో సిద్ధి పొందాడు, బ్రహ్మ నా భర్తకి దర్శనమిచ్చి వరాలిచ్చాడనే వార్త చెవిన పడేదాకా నేను ప్రసవాన్ని పొందను అని కడుపులోనే అట్టే పెట్టుకుందిట. అందుకే ఇన్నాళ్ళు ప్రహ్లాదుడు కడుపులోనే ఉండిపోయాడు. అందుకే గర్గ భాగవతం లాంటివి చదవాలి. భాగవతంలో చెప్పింది మరో చోట చెబుతాడనమాట. ఎక్కడో ఒక చోట విశేషం మొత్తం మీద అందజేస్తాడు వేదవ్యాసుడు, ఏ సందేహం అక్కర్లేకుండా. మొత్తం మీద హిరణ్యకశిపుడు 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. మందర పర్వతం మీద వాడు తపస్సు చేస్తుంటే క్రమక్రమంగా వాడి ఒంటి మీద పుట్టలు పోసేశాయి. వెదురు మొక్కలు పుట్టల్లోంచి పైకి లేచిపోయాయి. పెద్ద పెద్ద అడవి గడ్డి పెరిగింది. దాంతోపాటు అడవిలో ఉన్న ఈగలు, చీమలు, దోమలు ఇవన్నీ హిరణ్యకశిపుడి శరీరాన్ని పట్టుకుని పీకి రక్తం, మాంసం, చీము, కొవ్వు అన్నీ లాగేశాయి. వాడు కేవలం అస్థిపంజరం అయిపోయాడు. విఠలాచార్య సినిమాల్లో చూసారు అస్థిపంజరాలు కనబడతాయి, ఓహోహోహో అని. అలాంటి అస్థిపంజరం మాత్రం మిగిలిందిట. ఇంకా శరీరం అంతా పుట్టల్లో ఉంది, ఏం కనపడటం లేదు వాడికి. అయినా ప్రాణం మాత్రం మిగిలింది. వాడు అలా బ్రహ్మని తలుచుకుంటూనే ఉన్నాడు, జపం చేస్తూనే ఉన్నాడు. దీనికి ఉగ్రాచారము అని పేరు. ఉగ్రమైన తపస్సు చేస్తే వచ్చే లాభం ఏమిటో తెలుసా? అసలు తపస్సు ఏమిటో చెబుతా వినండి. మీకు తపము అనే శబ్దమునకు వేడి అని అర్థం. మనం ఏ దేవత కోసం కఠోర నియమంతో తపస్సు చేస్తున్నామో అప్పుడు ఏం జరుగుతుందో తెలిసినా, మన శరీరంలో ఈ సహస్రార కమల నుంచి ఒక అగ్ని బయలుదేరుతుంది. ఈ అగ్ని వెళ్ళి, ఉదాహరణకి ఇప్పుడు హిరణ్యకశిపుడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు, ఈ అగ్ని ముద్దలు ముద్దలుగా పైకి లేచి బ్రహ్మ కాళ్ళు కాల్చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడు? ఎక్కడి నుంచో వేడి వచ్చింది, నా కాళ్ళకి తగిలిందని చూస్తాట. ఓహో, హిరణ్యకశిపుడి యొక్క తపోగ్ని అనుకుని వెంటనే హిరణ్యకశిపుడికి ప్రశ్న అవుతాడు. అక్కడ ప్రత్యక్షమై దర్శనమిస్తాడు. నీవు ఏ దేవత కోసం కఠోర నియమంతో తపస్సు చేస్తావో ఆ దేవత పాదముల ద్వారా దాకా నీ శిరస్సు నుంచి, మూర్ధము నుంచి అగ్ని వెళ్ళి ఆయనకి మనం ఉన్నామని గుర్తు చేస్తాయట. దానికి తపస్సు అని పేరు. ఇప్పుడు వీడు ఉగ్రాచారంతో బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. అప్పుడు ఏమైందనమాట? ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమహేతి పటలో దంచోవహ్నిచేన్. ఉగ్రమైన తపస్సు చేస్తున్న దైత్యేంద్రుని యొక్క మూర్ధ శిరస్సు మీద నుంచి దిశ ఉద్ధూత అన్ని దిశలకు ఎగరగొట్టబడి ఒక అగ్ని బయలుదేరింది. అంటే వాడి శిరస్సు మీద నుంచి అగ్ని లేచింది. ఈ అగ్నిజ్వాలలు మొత్తం దిక్కులన్నిటినీ కమ్మేసింది. మొత్తం లోకాల్లో ఉన్న వాళ్ళంతా కాలిపోవడం మొదలుపెట్టారు. ఈ వేడి తట్టుకోలేకపోయారు. క్రమంగా ఈ అగ్ని ఏమైపోయింది? బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇటు దేవతలు, ఇటు మానవులు, ఇంకా తక్కిన లోకాల వాళ్ళు, వాళ్ళు కూడా వాడి తపస్సు వల్ల పుట్టిన వేడి తట్టుకోలేకపోయారు. అందుకని దేవతలంతా పరుగు పరుగున బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ రక్షించు రక్షించు, హిరణ్యకశిపుడి యొక్క తపస్సును నువ్వు ఆపకపోతే, నువ్వు వాడికి ప్రత్యక్షమై వరాలు ఇవ్వకపోతే వాడి తపోగ్నితో లోకములన్నీ భస్మీపటలమైపోతాయి, కాలిబూడిదైపోతాయి అనగానే బ్రహ్మ టక్కన బ్రహ్మలోకం విడిచిపెట్టి హంసవాహనం మీద హిరణ్యకశిపుడున్న ప్రాంతానికి వచ్చాడు. ఆయన రాగానే ఆ పుట్ట పగిలిపోయింది. లోపల అస్థిపంజరంగా ఉన్న హిరణ్యకశిపుడు కనబడ్డాడు. బ్రహ్మదేవుడు తెల్లబోయేటండి వాడు చూసి, ఓహోరే దుర్మార్గుడు, అసలు ఇదేమి తపస్సు అనుకున్నట్ట. ఆయన తన కమండలంలో ఉన్న నీళ్లు తీసి వాడి మీద చల్లాడు. బ్రహ్మ కమండల జలం వాడి మీద పడగానే వాడు తప్త కాంచన వర్ణుడైపోయాడు. పుటం పెట్టిన బంగారం ఉంటుంది కదా, కొలిమిలో కాల్చిన తర్వాత బంగారం మంచి కాంతితో ధగధగలాడుతుంది, అలాంటి బంగారపు రంగుతో పుష్టి కలిగిన శరీరంతో తయారైపోయాడు. మళ్ళీ పూర్వం కంటే బలమైన శరీరం వాడికి వచ్చింది. ఇది వరకు శరీరం కేవలం తల్లిదండ్రుల నుంచి వచ్చింది, ఇది ద్వితీయ శరీరం. ఈ శరీరం మంచి తపస్సు వల్ల ఏర్పడిన శరీరం, అందుకే దీనికి తపశ్శరీరము అని పేరన్నమాట. ఈ కొత్త శరీరం తయారయ్యింది. అప్పుడు బ్రహ్మ ఏమన్నాడు వాడితో, నాయన ఏమి తపస్సు చేసావురా నువ్వు? ఉత్సుకతన్ జలాన్నముల నొల్లక నీ క్రియ నూరు దివ్య సంవత్సరముల్ తపంబులిటు చేయుట కూడునే ఉత్సవమయ్య మాకు మము ఉగ్ర తపంబున గెల్చి తీవు నే వత్సలతన్ నిను గదియ వచ్చితి కోరుము కోర్కులిచ్చదన్ దంశవ్రాతములు పిపీలికలు మేధక్రవ్య రక్తంబులన్ సంశీర్ణంబులు చేసి పట్టి తినగా శల్యావశిష్ఠుండవై వంశచ్ఛన్న తృణావళీయుత మహావల్మీక మందింద్రియ భ్రంశం బెల్తయులేక నీకు నిలువల్ ప్రాణంబులెట్లోర్చనో. నాయనా హిరణ్యకశిపుడా, నూరు దివ్య సంవత్సరముల పాటు మంచినీళ్లు తాగక, అన్నము తినక, కళ్ళు మూసుకుని కఠోర తపస్సు ఎవరైనా చేయగలరా? గట్టిగా 2 గంటల ఉపన్యాసం వింటేనే దాహం వేస్తుంది విన్నవాడికి, చెప్పిన వాడిని పక్కన పెడితే. ఇది కలియుగం యొక్క లక్షణం అయ్యి అవునా? అటువంటిది ఉత్సుకతతో జలాన్నాలు స్వీకరించక 100 దివ్య సంవత్సరములు కఠోర తపస్సు చేయటం ఎవరి వల్లన్నా అవుతుందా? ఇది చాలా ఆశ్చర్యకరమైన తపస్సు. నన్ను నువ్వు నీ తపస్సుతో గెలిచావు, నీ పరమ నిష్ఠతో గెలిచావు, అందుకే నేను సంతోషంతో నీ మీద పుత్రప్రేమతో ప్రత్యక్షమయ్యాను, నీ దగ్గరకు వచ్చాను, కోరుకో ఏం కోరుకున్నా ఇచ్చేస్తాను. పైగా ఇంకేమన్నాడు అక్కడితో అక్క బ్రహ్మదేవుడు, నాయన హిరణ్యకశిప, అసలు నాకు నిన్ను చూస్తే ఆశ్చర్యంగా ఉంది. సృష్టికర్తనైన బ్రహ్మని నేను కూడా నిన్ను చూచి తెల్లబోతున్నాను. ఎందువల్ల? నీ శరీరం మీద దంశవ్రాతములున్ అడవి ఈగలు చేరాయి. దంశము అంటే ఇంత పెద్ద పెద్ద ఈగలు, అడవుల్లో ఉండే ఈగలు. ఈ ఈగలు నీ మీద పడ్డాయి. పిపీలికలు చీమలు మీద పడ్డాయి. ఈ చీమలు ఈగలు దోమలు నీ శరీరమును పట్టి నీ చర్మము రక్తం వస మాంసం ఇవన్నీ లాగేశాయి. నీ మేధో మాంసములన్నిటినీ పట్టి పీల్చేశాయి. ఎక్కడా నీ శరీరంలో రక్తం లేదు, మాంసం లేదు. శల్యావశిష్ఠుండవై ఉట్టి ఎముకలు మాత్రమే మిగిలాయి, అస్థిపంజరం మిగిలింది. పూర్వం మనకి జువాలజీ ల్యాబ్లో ఓ అస్థిపంజరాన్ని చూపించేవారు గుర్తుందా? అలాంటి అస్థిపంజరం మాత్రమే మిగిలింది నీ శరీరంలో. అలాంటి ఈ శరీరములో నీ ప్రాణం ఎలా ఉంది? ఈ ప్రాణం లేచి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోకుండా ఆ ప్రాణం లోపల ఎలా ఉందా అని నేను ఆశ్చర్యపోతున్నాను. అబ్బా చాలా ఆశ్చర్యం. అక్కడితో ఆగిందా? అసలే నీ శరీరం అస్థిపంజరం అంటే ఈ అస్థిపంజరం మీద పుట్టలు పోసాయి, పుట్టల మీద వెదురు గడ్డి ఇవన్నీ చేరిపోయాయి. అటువంటి పుట్టలో నువ్వు ఎలాగా ప్రాణాన్ని అట్టే పెట్టుకున్నావు, బ్రతికావని నేను ఆశ్చర్యపోతున్నాను అని బ్రహ్మ అన్నాడు. ఈ మాట బ్రహ్మదేవునికి కూడా ఆశ్చర్యం కలిగే తపస్సు చేశాడన్నమాట వాడు. అందుకే నేను నిన్ను మెచ్చి వరాలు ఇచ్చుకుందామని వచ్చాను, పుచ్చుకో చెచ్చరా అన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు కళ్ళు విప్పి చూశాడు. ఎదురుగుండా ఎవరున్నారు? వాగ్దేవి మనోనేత, వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యాను సంధాత, సత్తపో నివహాభీష్ట వరప్రదాత, జగన్ నిర్మాత ధాత కనపడ్డాడు. ఎదురుగుండా ఉన్నవాడు ధాత బ్రహ్మ. ఆయన ఎటువంటి వాడు? ఎవరైనా తపస్సు చేస్తే వాళ్ళకి ప్రత్యక్షమై వరాలిస్తాడు. అనేక విశేషములు కలిగిన వాడు. నమత్సంత్రాత, ఒక్క నమస్కారం చేస్తే చాలు వారిని రక్షిస్తాడు. అన్నిటికీ మించి భాగవతంలో ఆయనకు ఇంకో కొత్త విశేషణం, అందమైన విశేషణం కూడా వేశారు. వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత. ఎంతమంది ప్రాణులున్నవండి ఈ భూలోకంలో? 84 లక్షల జీవరాశులున్నాయి. ఇంతమందిని పుట్టించి వాళ్ళు పుట్టి పుట్టగానే వాళ్ళ నుదుట ఒక రాత రాస్తాడు ఆయన. ఆ రాత ప్రకారమే జరుగుతుంది. ఇవాళ మీ అందరికీ ఏమని రాశాడు? ఇక్కడ ఈ మండపంలో కూర్చుని ప్రహ్లాద చరిత్ర వినండి అని రాశాడు. రాశాడు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి వింటున్నారు. కొంతమంది కర్మగాలి మధ్యలో లేచి వెళ్ళిపోండి అని రాశాడు, అందుకే కొందరు లేచి వెళ్ళిపోతారు. కొంతమందిని మధ్యలో సెల్ ఫోన్ మాట్లాడండి అని రాశాడు, బ్రహ్మ రాశాడు కనుకే పరమ పవిత్రమైన పురాణాన్ని విడిచిపెట్టి పక్కకెళ్ళి సెల్ మాట్లాడి హెల్లకపోతాడు. మరి కొంతమంది నిద్రపోమంటాడు, కొంతమంది చావమంటాడు. ఇలా ఎవరికి ఎప్పుడు ఏమి రాత రాస్తాడో తెలియదు అనమాట. ఆయన రాయకపోతే అది జరగదు ఎక్కడ కూడా. అలా ప్రాణులందరికీ సమస్తమైన జీవితానికి సంబంధించిన రాత ఈ కాస్త నుదుట్లో రాస్తాట ఆయన. అందుకే బ్రహ్మగారు షార్ట్ హ్యాండ్ రైట్ అన్నారు. ఇది ఎంతుందండి నుదురు? ఈ నుదురు మీద ఇదో చిన్న చిప్ అనమాట, కంప్యూటర్ చిప్పు. ఈ చిప్పు మీద వీడు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎక్కడ ఏ క్షణం ఏం చేయాలో అంత రాసేశాడనమాట. చాలా గొప్ప విషయం అది. అంత గొప్పగా నుదుటి వ్రాతలు రాసేటటువంటి మహాత్ముడు ఆయన. వివిధ ప్రాణి లలాట లేఖ మహా విద్యా అనుసంధాత. అటువంటి ఆయనకి నమస్కరించి, ప్రభు వరాలివ్వడంలో నిన్ను మించిన వాళ్ళు లేరు, నా పూర్వజన్మ సుకృత పరిపాకం వల్ల నేను కొంచెం తపస్సు చేస్తే ఆ కించిత్తు తపస్సుకి మెచ్చుకుని నీ అంచితమూర్తిని నాకు దర్శనమిప్పించావు, నీకు నమస్కరిస్తున్నాను. నీవే బ్రహ్మవు, నీవే శివుడవు, విష్ణువు అని మాత్రం అనలేదండి, వాడి నోటి నుంచి హరిని మాత్రం రాడు. నీవే దేవతలు, నీవే సమస్తలోకం, నీవే సర్వాంతర్యామివి, నీలో నుంచే లోకాలు పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, నశిస్తున్నాయి. ఇన్ని రకాల శక్తులు కలిగి కూడా మాలాంటి భక్తులు తపస్సు చేయగానే ప్రత్యక్షమై వరాలిస్తావు. అటువంటి అవ్యాజ కరుణామూర్తివైన బ్రహ్మదేవ, శుభభాగ్య విధాత, నతజన సంత్రాత, నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా స్తోత్రం చేసి, కోరిన వరాలు ఇవ్వడంలో నిన్ను మించిన వాళ్ళు లేరని ముందే చెప్పాను, కాబట్టి నేను కోరుకున్న వరాలు ఇవ్వాలన్నట్ట. అంటే ముందుకాళ్ళకి బంధం వేశాడు. కోరిన వరాలు నీలాగా ఇచ్చే దేవత మరొకడు లేడు, నువ్వే వరాలు తక్షణమిచ్చే మహాత్ముడివి. నేను కూడా పెద్ద పెద్ద వరాలు కోరుకోను, సింపుల్గా కోరుకుంటాను, అంతకుమించి నాకు పెద్ద కోరికలు ఏం లేవన్నాడు. కబీర్ దాస్ గారు ఒక దోహ రాశాడు, అదో టెక్నిక్గా వరం కోరుకోవడం అంటారు దాన్ని. సాయి ఇతనాదీజియే జామే కుటుంబ సమాయ్ మైభీ భోఖా నారహం సాధు నభోకా జాయ్. ఓ ఈశ్వర నాకు ఎంత ఇయ్యి. హిందీలో సాయి అంటే ఈశ్వర అని అర్థం అనమాట. ఓ ఈశ్వర నాకు ఎంత ఇయ్యి. ఎంత ఇవ్వాలట? నేను ఎప్పుడు ఆకలితో ఉండకూడదు. నా ఇంటికి వచ్చే వాళ్ళందరూ ఆకలితో లేకుండా వాళ్ళందరికీ అన్నం పెట్టాలి. నా ఇంటికి వచ్చిన వాళ్ళకి కడుపు నుండి అన్నం పెట్టేంత నేను తినేంత ఇయ్యి. పోనీ అక్కడ తాగాడా ఆగలేదు. ఏమంటాడో తెలుసా? ఒకే అరుగు మీద ఒకే పంక్తిలో 10,000 మందికి ఒకే పంక్తిలో అన్నం పెట్టే వరం ఇయ్యి, ఇంతకుమించి వేరే వరం వద్దన్నాడు ఆయన. అంటే ఒకసారి ఆలోచించండి, ఒకే అరుగు మీద 10,000 మందిని కూర్చోబెట్టాలంటే ఆయన ఇల్లు ఎంత ఉండాలి, ఎంత అరుగు ఉండాలి? 10,000 మంది సింగిల్ రో, వాళ్ళందరికీ అన్నం పెట్టాలట, మళ్ళీ పిండి వంటలతో అన్నం పెట్టాలట, అన్నం పెట్టాక వస్త్రాలు కూడా ఇవ్వాలట, ఇంతకుమించి నాకు వేరే వద్దన్నాడు ఆయన. అందువల్ల భగవంతుడు కోరుకునేవాళ్ళు మహానుభావులు ఎన్ని రకాల తెలివితేటలతో కోరుకుంటారో, వీడు కూడా ఏదో కొంచెమే కోరుతారు, పెద్ద కోరిక కాదు అని ఏమన్నాడో తెలుసా? గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమఃప్రభల భూరిగ్రాహ రక్షోమృగ వ్యాళాదిత్య నరాది జంతు కలక వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. ప్రభు, గాలి వల్ల నేను చావకూడదు, గాలిలో చావకూడదు, కుంభిని నేల మీద చావకూడదు, అగ్ని వల్ల అగ్నిలో చావకూడదు, అంబువుల నీళ్లల్లో చావకూడదు, ఆకాశస్థలిన్ ఆకాశంలో చావకూడదు, రేలన్ రాత్రిపూట చావకూడదు, ఘస్రములన్ పగటిపూట చావకూడదు. రాత్రి చావకూడదు, పగలు చావకూడదు, ఇంకెక్కడ చావస్తావు, చచ్చేసావు అంటారు. ఇది పోనీ వీడు ఇంకక్కడ చావకుండా ఇంకా తెలివితేటలు ఏమిటో తెలుసా? రాత్రి పగలు చావకూడదు అని కోరుకున్నవాడి వెనకాతల ఎన్ని భయంకరమైన తెలివితేటలు ఉంటాయో. ఏమో రాత్రిపూట దీపాలు వేసేస్తే అది వెలుతురుగా ఉండొచ్చు, అలా వెలుతురులో చంపుతారేమో. అలాగే పగటిపూట తలుపులన్నీ మూసేస్తే చీకటి అయిపోతుంది, కాబట్టి చీకట్లో చంపుతారేమో అని ఏమన్నాడు మళ్ళీ? తమః ప్రభల, తమః చీకట్లో చంపకూడదు, ప్రభ వెలుతురులో చంపకూడదు. రాత్రి చంపకూడదు, పగలు చావకూడదట. చీకట్లో చావరాదు, వెలుతురులో చావకూడదు. ఇంకా భూరి గ్రాహ రక్షో మృగవ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్, భయంకరమైన మొసళ్ళు మొదలైన జల జంతువుల వల్ల చావకూడదు, నీటిలో ఉన్న జంతువుల వల్ల చావకూడదు, ఒడ్డు మీద ఉన్న జంతువుల వల్ల చావకూడదు, ఆకాశంలో తిరిగే పక్షుల వల్ల చావకూడదు, రాక్షసుల వల్ల చావకూడదు, మృగముల వల్ల చావకూడదు, వ్యాళ పాముల వల్ల చావకూడదు, ద్వాదశ ఆదిత్యుల వల్ల చావకూడదు, నరుల వల్ల చావకూడదు, వీళ్ళెవరి వల్ల యుద్ధంలో చావు ఉండకూడదు. వరసగా చెప్పాడు, సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాదులు ఎవరి చేతిలో చావు ఉండకూడదు. సమస్త అస్త్రశస్త్రాళిన్, మంత్రములతో వేసేటటువంటి ఆయుధములను అస్త్రములు అంటారు. బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం మొదలైనవి. అగ్ని మంత్రములు చదివి ఓ బాణం వేసామంటే ఈ బాణం అగ్నిజ్వాలలు కమ్ముకుంటూ అవతల వాడిని బూడిద చేస్తుంది. వరుణ మంత్రములతో మనం బాణం విడిచిపెడితే ఈ బాణం నుంచి నీళ్లు వచ్చిపడి ఈ నిప్పుని చల్లారుస్తాయి, అది వారుణాస్త్రం. ఈ విధంగా ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, ఐంద్రాస్త్రం, కుబేరాస్త్రం, ఐశీకాస్త్రం, బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, పాశుపతాస్త్రం, బ్రహ్మశీర్షం, ఇలా ఎన్నెన్నో అస్త్రాలు ఉన్నాయి. ఈ అస్త్రాలు ఈ వేటి వల్ల చావకూడదు. ఇంకా శస్త్రములు అంటే మంత్రం లేకుండా ఉపయోగించే కత్తులు, బాణములు, ఈటెలు, గొడ్డళ్ళు, కర్రలు మొదలైనవి, వీటి వేటి వల్ల చావకూడదు. ఇలా వీటి వల్ల మృత్యువు లేని, మరణము లేని, చావు లేని జీవితం నాకు ప్రసాదించు, ఇంతకు మించి నేనేం కోరుకోను. దీంతో పాటు నాకు మహాపరాక్రమం కావాలి, భూమిని కూడా ఎత్తి అవతల పారేసి అంత శక్తి కావాలి. గజరిపు బలమును హిరణ్య కశిపుడు కోరన్, సింహ పరాక్రమం కావాలి. దోర్విజితాఖిల శాత్రవమును, నా బాహుపరాక్రమంతో శత్రువులందరినీ చీల్చి చెండాడాలి, అటువంటి శక్తి కావాలి. అజరామర భావంబును త్రిజగత్ సంహారమును, అప్రతిద్వంద్వమును, నాకు సాటి ఎవరూ ఉండకూడదు, నాకు ముసలితనం ఉండకూడదు. చచ్చేదాకా అసలు సావే రాకుండా చాలా కోరికలు కోరాడు, బతికున్నంతకాలం ముసలితనం ఉండకూడదు, నాకు సాటి వచ్చేవాడు ఉండకూడదు. ఇలాంటి వరాలు ప్రసాదించరగానే బ్రహ్మదేవుడు అలా ఉండిపోయాడు ఒక క్షణం. మామూలుగా మనమైతే ఒక నెత్తిలో మొత్తుకుంటాం ఇదేం కోరికలు రానని, ఆయన నాలుగు నెత్తులు మొత్తుకోవలసి వచ్చింది. కిరీటాలు తీసి మరి ఇలా నెత్తి మీద కొట్టుకుని, ఓహో అని, ఆయన నా సృష్టిలోని ఇలాంటి వాళ్ళు ఇంకో నలుగురు ఉంటే నేను ఏమైపోతాను రా, ఏమి కోరికలు, ఈ గొంతెమ్మ కోరికలు. నిజానికి హిరణ్యకశిపుడి వరాలంటారు దాన్ని, కొంతమంది హిరణ్యాక్ష వరాల కింద మార్చారు, కానీ అసలు హిరణ్యకశిపుడు కోరుకున్న విచిత్రమైన వరాలు ఇంకెక్కడ ఉండవు అనమాట. ఇవన్నీ వింటే మనం చంపడం ఎంత కష్టమండి. అమ్మా, అదే భగవంతుని గొప్పతనం. మనం ఎన్ని కోరికలు కోరుకున్నా మనని మించిన వాడు గురువు గారు. అందువల్ల ఆ పక్కనున్న ఆయనకి చాలా తెలివితేటలుంటాయి, మనకే ఈ బోడి తెలివితేటలుంటాయి. ఇక్కడ చిన్న టెక్నిక్ చెప్తాను. పూర్వం ఒక మంచి పహిల్వాన్ ఉండేవాడు, గొప్ప వస్తాదు. ఆయనతో కుస్తీ పోటీలో సాటి వచ్చేవాడు ఒకడు లేడు. ఆయన బస్తీ మీద సవాల్ అన్నాడా, కుస్తీలో ఎవరికైనా తగిన శాస్తి అయిపోతుంది, ఆయనతో యుద్ధం ఎవరూ చేయలేరు. ఆయన్ని జయించడానికి మల్లులు వచ్చి చిత్తు కింద ఓడిపోయారు. క్రమంగా 50 ఏళ్ళు వచ్చాయి ఆయనకి. అప్పటిదాకా ఆయన్ని ఎవరూ జయించలేకపోయారు. ఇలా ఉండగా ఒకరోజున ఈ స్వామీజీ దగ్గరికి, ఈ మల్లుడి దగ్గరికి ఒక మల్లుడు వచ్చాడు. గురువుగారు మీరు నా దేవుడని కాళ్ళు గట్టిగా పట్టేశాడు. ఇంకా గురువు గారికి పాదసేవ చేశాడు, గురువు గారిని ఎక్కడికి వెడితే అక్కడ అనుసరించాడు, ఆయన కాళ్ళు పట్టుకుని బాగా నమ్మించేశాడు. గురువుకి ఏముందండి, శిష్యుడు ఎవడన్నా గట్టిగా కాళ్ళు పట్టుకుంటే కరిగిపోతాడు, కరిగిపోతాడు కాబట్టి గురువుని అవ్యాజ కరుణామూర్తి అన్నారు. ఏం కావాలి ఆయన అంటే, మీ శిష్యుడిని అండి మీ కుస్తీ పట్లు నేర్పండి అన్నట్ట. మొత్తం గురువుగారు వాడికి రెండేళ్ల పాటు పూర్తిగా తనకున్న విద్యలన్నీ నేర్పేశాడు. ఈ రెండేళ్లలో వాడిని కుస్తీలో తిరుగులేని వీరుడిగా తయారు చేశాడు. ఒకరోజున శిష్యుడు గురువుగారికి పాదాలు నొక్కుతూ, గురుదేవా గురుదేవా, మీ విద్యలన్నీ నాకు వచ్చేసినట్టేనా, మీరు నేను సమానమేనా అంటే, ఒరే నాకంటే ఇప్పుడు నువ్వే గొప్పవాడివిరా, నా మొత్తం విద్యలన్నీ నీకు నేర్పాను, కానీ నాకంటే నువ్వు ఎందుకు గొప్పవాడు అంటే, నేను 50 ఇయర్స్ దాటాను, నువ్వు 25 ఏళ్ల లోపున కుర్రాడివి, కుర్రాడివి కనుక నాకంటే ఇంకా బలమైన వాడివి అన్నట్ట. అయితే గురువుగారు మిమ్మల్ని మించిన వాడినేనా అన్నట్ట. సందేహం లేదన్నాడు గురువుగారు. ఇప్పుడు మన ఇద్దరికీ కుస్తీ పట్లు జరిగితే మీరు నా చేతిలో ఓడిపోతారు గ్యారంటీ అని అన్నట్ట. నిజమేరా బాబు, ఎందుకంటే నేను ముసలాండి నువ్వు పడిచాడివి, ఇప్పుడు నాతో మల్లయుద్ధానికి వస్తే నేను ఏమైపోతాను, కాబట్టి నీతో యుద్ధం అంటూ జరిగితే నేను చిత్తు కింద ఓడిపోతాను, అయినా నువ్వు నా శిష్యుడివి, నన్ను ఎంతో ప్రేమతో తండ్రిలా కొలిచావు, నువ్వు నాతో యుద్ధం ఎందుకు చేస్తావు, అందుకే నమ్మకంతో నీకు అన్ని విద్యలు నేర్పాను అన్నట్టు గురువుగారు. అప్పుడు టక్కన లేచి నిలబడి, మిస్టర్ గురువు అన్నట్ట. ఇదివరకు గురువుగారు అన్నవాడు. ఏం గురువు అన్నాడు. గురువుగారు పోయి, నేను నీ దగ్గర ఎందుకు చేరాను అనుకుంటున్నావు, నాకు చాలా కాలం నుంచి నిన్ను ఓడించాలని లోపల పగ ఉన్నది, నీ మీద కసి ఉన్నది, కానీ నిన్ను జయించడం కష్టం, ఎందుకంటే నీ దగ్గర అన్ని రకాల మల్ల నైపుణ్యాలు ఉన్నాయి గనక, అందుకని టెక్నిక్ వహించి నీ కాళ్ళు గట్టిగా పట్టుకుని నీ బలహీనత తెలుసుకుని నీ గట్టిగా కాళ్ళు నొక్కితే చాలు లొంగిపోతావని తెలుసుకుని నీ దగ్గర చేరి మొత్తం నీ విద్యలన్నీ నేర్చుకున్నాను, ఇప్పుడు నిన్ను మించిపోయాను, ఇప్పుడు మొత్తం పబ్లిక్ మీటింగ్ని పిలిపించి ఒక గోదాలో నీతో కుస్తీ పట్లు పడతాను, నిన్ను ఓడించి గురువుని మించిన శిష్యుడు అనిపించుకుంటాను అనగానే గురువుగారు తెల్లబోయి, అంత పని చేయకరాని అయినా, ఇంతకాలం పరువుగా బతికాను, అందరూ నా చేతిలో ఓడిపోయారు తప్ప నేను ఎవరిని ఇంతవరకు చంపలేదు, ఊరికే ఓడించి వదిలేను, ఇప్పుడు నువ్వు నన్ను ఓడించావంటే ఇంతకాలం నేను అందరినీ జయించి నా కీర్తి పోతుంది, కొడుకులాంటి వాడి వద్దని ఎంతో బతిమలాడు గురువు, వినడుగాక వినను, నిన్ను ఓడిస్తా అని ఆ గురువుగారికి చెప్పి మొత్తం ఊర్లో అందరికీ స్పీకర్లు పెట్టి అనౌన్స్ చేసేట. ఎల్లుండి ఆదివారం నాడు గురువు గారితో కుస్తీ పట్లు పడుతున్న శిష్యుడు, బస్తీ మే సవాల్, కుస్తీ పోటీ, ప్రపంచంలో ఎక్కడా జరగని వింత పోటీ, గురువు శిష్యుడు తలపడుతున్నారు, గురువు గారిని చిత్తు చేయబోతున్న శిష్యుడు, ఇలా అనౌన్స్మెంట్లు ఇచ్చాడు. టిక్కెట్ ఫ్రీ, పైగా దానికి టిక్కెట్ పెట్టలేదండి, వాళ్ళు టిక్కెట్ పెడితే ఎక్కట్లు వస్తాయి, అందుకని అందరికీ ఈ విషయం తెలిసింది. ఓహో, ఇంతకాలానికి ఈ మల్లుడు ఓడిపోతున్నాడు అనుకుని ఆయన ఎప్పుడు ఓడిపోతాడో చూసేవాళ్ళు ఉన్నారు అనమాట. వాళ్ళందరూ వచ్చారు, జనాలందరూ చూడడానికి కూర్చున్నారు. గురువు గారు వచ్చారు, శిష్యుడు గురువు గారికి దండం పెట్టి, గురువు ఈ దెబ్బతో నువ్వు ఓడిపోయావన్నట్ట. ఆఖరిసారి మళ్ళీ గురువు గారు అడిగారు, నాయన నీకు పుణ్యం ఉంటుందిరా, నన్ను యుద్ధంలో ఓడించకరా, ఇప్పటికైనా గురువుతో కుస్తీ అనేటటువంటి మాట విడిచిపెట్టరా, ఈ పోటీ ఆపరా అంటే ఆపనగా కాపనన్నట్ట. సరే, ఇక తప్పదు కదా, మల్ల యుద్ధానికి పిలిచాక వెళ్ళి తీరాలి వాడెవడైనా సరే, ఓడినా నెగ్గినా యుద్ధానికి పిలిస్తే వెళ్ళాలి గనక గురువుగారు శిష్యుడితో యుద్ధం మొదలెట్టాడు. శిష్యుడు యువకుడు, బలవంతుడు, గురువు దగ్గర అన్ని నేర్చుకున్నాడు, దాంతో గురువుగారిని తిప్పి కింద మారేయడం మొదలెట్టాట. పదే పదే గురువుగారిని పడగొట్టేయడం మొదలెట్టాడు. జనాలు చప్పట్లు కొట్టేసి ఏలలు వేసి, ఎన్నాళ్ళు వీడు ఎప్పుడు ఓడిపోతాడని ఎదురు చూసాం, భలే భలే వీడు ఓడిపోతున్నాడని ఏలలు వేసి చప్పట్లు కొట్టడం మొదలెట్టారు. ఇలా 3 రౌండ్లు జరిగాయి, మొత్తం కుస్తీ పోటీ 5 రౌండ్లట. అక్కడ 3 రౌండ్ల వరకు గురువుగారు చిత్తుగా ఓడిపోయాడు శిష్యుడి చేతిలో. హఠాత్తుగా 4వ రౌండ్లో గురువుగారు శిష్యుడి నడుం దగ్గర ఒకసారి వేలు పెట్టి ఓ పోటు పొడిచి వాడిని ఎత్తి కింద పారేశాడు. వాడి నడుం పెళ్ళను విరిగిపోయింది, మొత్తం బ్యాక్ బోన్ అంతా విరిగిపోయింది. వాడు విరిగిపోయిన వెన్నుపోస్తాని తడువుకుని బాబోయ్ అని అతి కష్టం మీద లేవబోతే లేవలేకపోయాడు. వాడి జీవితంలో ఇంకా లేవలేదు, వాడి నడుం విరిగిపోయింది, చక్రాల కుర్చీకి పరిమితం అయిపోయాడు. వాడు కింద పడి లేవలేక మూలుగుతూ, అన్యాయం గురు, మోసం గురు, ఈ పట్టు నాకు ఎందుకు నేర్పలేదు అన్నట్ట. ఈ పట్టు నాకు నేర్పలేదంటే, ఒరే నీలాంటి శిష్యులు ఆషాఢభూతులు ఉంటారని నాకు తెలుసురా, అందుకే 3 పట్లు మాత్రం ఎవరికి నేర్పనరా, ఇప్పుడు నేర్చుకో అన్నట్ట. ఇంకేం నేర్చుకునేది, వెన్ను విరిగింది. అందుకని ఎందుకు చెబుతానంటే, మనం సామాన్యులం, ఆయన జగద్గురుడు, మనలాంటి వాళ్ళని చాలా మంది వస్తామని తెలుసు గనక ఆయనకున్న కులువు ఒకటి అట్టే పెట్టుకుంటారు. హిరణ్యకశిపుడికి ఎన్ని వరాలున్నా వాడిని సంహరించడానికి భగవంతుడు, వాడిని పుట్టించిన వాడికి ఈ గురువుగారికి తెలియదా ఈ పడగొట్టేవాళ్ళు ఉంటారని, వీళ్ళని అవసరం వస్తే ఎలా పడగొట్టాలో భగవంతుడికి తెలుసు. ఇది తెలుసుకుని మనకేవో నాలుగు శక్తులు వస్తే విర్రవీగిపోయి నేను అందరికంటే గొప్పవాడిని, స్వామీజీ కంటే గొప్పవాడిని అనుకోవద్దు. ఒక ఆయన అలా అనుకున్నవాళ్ళు ఉన్నారు, నేను స్వామీజీ కంటే బాగా పాడతా, నేను బాగా ఉపన్యాసం చెబుతా అన్నవాళ్ళంతా ఎంతోమంది తల్లకిందులయ్యారు. ఈ శక్తులన్నీ ఆ పరమాత్ముడు ప్రసాదించిన అనుకుంటే ఏమీ తంటరాదు. మనం ఎప్పుడూ మర్చిపోకూడని ఒక మాట ఉన్నది. నిన్న ఉదయం ప్రవచనం అయ్యాక స్వామి ఏమన్నారు, ఇక్కడ కూర్చుని ఈ నోటితో మాట్లాడుతున్నానన్నారు ఆయన. అందరి రూపంలో ఉండేది ఆయనే. ఎవరెవరిలో ఏ విభూతులున్నాయో అవన్నీ సద్గురుడు దత్తాత్రేయుడే, ఆ పరమాత్మే. బాగా సంగీతం పాడతాడు ఒకడు, ఆ సంగీత శక్తి ఆయన. ఒక్కొక్కడు మాట్లాడతాడు, ఆ మాట్లాడే శక్తి సద్గురుడు. ఒక్కొక్కడు అందంగా అలంకరించుకుని వస్తాడు, ఆ అలంకరించుకునే శక్తి ఆయనే. ఒక్కొక్కడు శ్రద్ధగా కూర్చుని వింటారు, ఆ వినే శక్తి ఆయనదే. ఒక్కొక్కళ్ళు చక్కగా కెమెరాతోటి షూటింగ్ బాగా తీస్తారు, అది ఎలా ఆపరేట్ చేయాలో వాళ్ళకే తెలుస్తుంది. ఆ ఆపరేషన్ చేసే శక్తి ఆయన కోఆపరేషన్ వల్లే వచ్చింది. ఇలా ప్రతి వ్యక్తిలో ఒక్కొక్క గొప్ప శక్తి ఉంటుంది. ఆఖరికి నిద్ర కూడా, ఒక్కొక్కళ్ళు గోడకు దారబడి నిద్రపోతారు గుర్రు పెట్టి, ఆ నిద్రాశక్తి కూడా ఆయనదే. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నిద్రారూపంలో ఉన్న అమ్మవారి శక్తి కూడా అదే. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను అప్పుడప్పుడు నా చెవుకు కొన్ని వస్తాయి, నేను మాత్రం ఎంత అమాయకుడినైనా ఆ మాత్రం లోకంలో తిరుగుతున్నాను కదా, ఒక్కొక్కడు అప్పుడప్పుడు అనమాట స్వామీజీ గొంతు కంటే నా గొంతు బాగుంది కదండి అన్నాడు ఒక ఆయన నా దగ్గర పాడి. ఆ భజన క్యాసెట్టే విని వాడు నా దగ్గరకు వచ్చి స్వామీజీ గొంతు కంటే నా గొంతు కొంచెం బాగుంది కదా అంటే, ఇంకో రెండు సార్లు అలా అన్నాయన అన్నాను అన్నాడు. నిజంగా మూడు సార్లు అన్నాడు. ఇది నిజంగా జరిగింది, ఏలూరులో జరిగింది. అక్కడ నుంచి ఒక భక్తుడు రోజు క్షేత్రానికి వెళ్ళి బాగా పాడి, స్వామీజీ గొంతు కంటే నాకు కొంచెం బాగా పైకి లేస్తుందండి టాప్ స్థాయికి అన్నాడు. మీరు కొంచెం జాగ్రత్తగా వినండి ఇది. నేనేం మాట్లాడడానికి లేదు, ఎందుకంటే మేము ఏం మాట్లాడితే ఎంత అంటాయో తెలియదు, అందుకని మాట్లాడకుండా రెండు మూడు సార్లు అలాగే అనవయ్యా అన్నాను. మూడు సార్లు అన్నాడు, నాలుగు సార్లు అన్నాడు. స్వామి మీద భక్తి లేక కాదు, కానీ స్వామీజీ భజన క్యాసెట్ కొనుక్కుని నేర్చుకుని ఆయన కంటే ఇంకొంచెం బాగా పాడాను, స్వామీజీని అవసరమైతే డామినేట్ చేయగలను అనుకున్నాడు పాప ఆయన. ఇలా ఒక్క ఏడాది గడిచిందండి, పదే పదే అంటూ వచ్చాడండి. ఏం జరిగిందో తెలియదు, ఈ మధ్యన మొత్తం గొంతంతా విచిత్రంగా మారిపోయింది. ఇప్పుడు అతను మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో తెలిసిన విచిత్రంగా, అన్నండన్నారా బాగున్నారా అంటాడు. ఇలా అయిపోయింది గొంతు. కాబట్టి క్యాసెట్లు విని మీరు బాగా పాడండి పర్వాలా, ఆయన అనుగ్రహంతో పాడాను అనుకోండి. నేను బాగా వాయించా, నేను బాగా పాడా అంటే ఆయన వాయిస్తారు, ఏమన్నా వాయించలేము. మహాభక్తులు ఉంటారు కాబట్టి హిరణ్యకశిపుడి కథే మనకి గొప్ప ఆదర్శం అన్నమాట. వీడు ఇన్ని వరాలు పొందాక బ్రహ్మదేవుడు నాయనా అని ఆశ్చర్యపోయి, అన్నా కశ్యప పుత్ర దుర్లభములి అర్థం బులెవారికి మున్నొక్కండును కొరడు ఈ వరముల మోదిల్ చితిల్ నీయడల్ నన్ను గోరిన వెళ్ళని చితి ప్రవీణత్వంబుతో బుద్ధి సంపన్నత్వంబున నుండు మీ సుమతివై భద్రైకశీలుండవై.